మా పరమ తండ్రి, నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామాన మేమందరం ఇక్కడ చేరి ఉన్నాం. నీ భక్తుడు ఇంతవరకు ఆయన మాకు తొలి వందు వడ్డించారు. మట్టివాడను వట్టివాడనైన నేను నీ సన్నిధిలో నిలబడ్డాను. ఈ పరిశుద్ధ వచనాలు మీవి. ఈ వచనాల్లో నీవేమయ్యున్నావో తేటగా వ్రాయించావు. పరిశుద్ధ భక్తులను స్వాధీనములో ఉంచుకొని ఈ పరిశుద్ధ ప్రవచనాలు మా కొరకై ప్రింట్ చేసి మా చేతికిచ్చావు. వందనాలయ్యా. ఈ వచనాలను దీవించి ఈ రాత్రి మాకు జీవాహారముగా వడ్డించండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తోత్రం చేసి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దాదాపు 2000 సంవత్సరాల క్రితము ఒక వింతైన వ్యక్తి ఆసియా ఖండములోని పశ్చిమ భాగమైన పాలస్తీనా దేశములో మసలడం మొదలుపెట్టాడు. ఆయన ఎవరై ఉంటారు, ఆ వ్యక్తిని గూర్చి ఎవరికి సరిగా అర్థం కాలే. ఆయన యూదామతము అనే ఒక మతస్థుల మధ్య ఆయన పుట్టాడు. వాళ్ళు ఆయన అర్థం చేసుకోలే. వాళ్లు ఆయనను ఎవరో ఒక కొత్త మతాన్ని స్థాపించడానికి వచ్చిన ఒక విడ్డూరపు వ్యక్తిగా వాళ్ళు అనుకున్నారు. ఆ వింతైన వ్యక్తి, ఆయన పుట్టుకే ఒక వింత, ఆయన పుట్టిన స్థలమే ఒక వింత, ఆయన జీవితమే ఒక విడ్డూరముగా ఉండింది. ఆయన ఈ భూలోకములు అవతరించగానే కాలము 2 ముక్కలుగా మాచీలింది. చరిత్ర 2గా విభజించబడింది. ఆ వ్యక్తే క్రీస్తు, ఆ వ్యక్తే యేసు. ఆ యేసయ్య అసలు ఎవరు? ఆయనకు మతస్థాపకుడా? ఒక ప్రవక్త. ప్రవక్త అని చెప్పే గ్రంథాలు చాలా ఉన్నాయి. ఆయన మహాప్రవక్త అని ఒక మత గ్రంథం చెప్పుద్ది. ఒక మత గ్రంథం, మన బైబిల్ కాకుండా వేరే మత గ్రంథం పేరు చెప్పను. ఆ మత గ్రంథంలో పరమ పవిత్రమైన కన్యకకు ఆయన పుట్టాడు అని ఆ మత గ్రంథం స్పష్టంగా చెప్తారు. వాళ్లు కూడా మనలాగానే గ్రంథాన్నే నమ్ముతారు, బొమ్మలను పూజించరు. ఆ పవిత్ర గ్రంథం అని వారు చెప్తారు దాన్ని. వారి గ్రంథంలో కూడా ఆ ఈసా, ఆ యేసు అనే ప్రవక్త పరమ పవిత్రమైనటువంటి పురుషుని ఎరుగని మగవాడు ముట్టుకొనని ఆ పవిత్రమైన కన్యకలో ఆయన అవతరించాడు అని చెప్తారు. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు అని చెప్తారు. ఆయన వల్ల లోకమునకు సత్య సందేశము అందించబడింది అని చెప్తారు. హల్లెలూయా. ఆయన పుట్టుకను గూర్చి భూలోకములో ఉన్న 2 గొప్ప మత గ్రంథములు ఆయన ఒక పవిత్రమైన కన్యకలో విడ్డూరముగా పుట్టాడు, పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు అని ఆ గ్రంథాలు చెప్తున్నాయి. ఆ వ్యక్తిని గూర్చి మత్తయి అనే భక్తుడు రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు, యోహాను అనే భక్తుడు కూడా రాశాడు. ఈ 4 యోహాను రాసినది చాలా స్వయముగా ఆ వింతైన వ్యక్తితో తాను కలుసుకుని ఆయనని వెంబడించి ఆయన ఎక్కడుంటాడో అక్కడ ఉండి, ఎక్కడ కూర్చుంటాడో అక్కడ కూర్చుని, ఎక్కడ పడుకుంటాడో అక్కడ పడుకుని ఆయనతోనే మసిలి రాత్రింబగళ్లు 3.5 సంవత్సరాలు ఆ యేసయ్యను విడవకుండా ఆయనతోనే నడిచాడు. యేసు కంటే వయసులో చిన్నవాడు, గారాబం. యేసయ్య అంటే చాలా గారాబంగా ఉండేవాడు. అందరు కొంచెం, పేతురేమో కొంచెం పెద్ద వయసు కనుక బూటకం మాటకారి గడసరి గడుసు కబురు చెప్పుతూ గడిపాడు. ఈ చిన్నవాడున్నాడే శిష్యులందరిలో అతి చిన్నవాడు, ఏదో యేసయ్యకు కొడుకునే అన్నట్టుగా గారాబం కార్చేవాడు, ఓహో ప్రేమ ఒలికించేవాడు. అప్పుడప్పుడు యేసయ్య మీద ప్రేమ కలగ్గానే ఆయన బుగ్గలు ముద్దెట్టుకుంటూ ఆయన రొమ్మున అనుకున్నాడు, యేసయ్యా నాకెంత రక్షకుడు దొరికావయ్యా అంటూ ఆయనతోనే ఉండేవాడు. యేసుతో ఆ విధమైన సన్నిహిత సంబంధము కలిగిన వ్యక్తి, యేసు ఎవరు, ఆయన ఏమయ్యున్నాడు అనే విషయాన్ని బహుతేటగా వ్రాశారు. మిగతా వాళ్ళు రాయడం వాళ్ళ వల్ల రాశారు గాని, ఏదో మరియమ్మ చెప్పిన మాటలు కొందరు, దారిపోయేవాళ్ళు చెప్పిన మాటలు కొందరు, చరిత్ర నిష్కర్షిగా తెలుసుకుని మత్తయ్య గాని మార్క్ గాని లూకా గాని రాశారు. నేను రాశాము వైద్యుడైన నేను, ఓ ఘనత వహించిన దేవుడా అని ఎవరు రాశారో, ఎవరికి రాశారో అంతా వారు రాశారు. గాని ఈ యోహానైతే అదేమీ ఎత్తలేదు. ఈ వింతైన వ్యక్తిని గురించి విడ్డూరమైన మాటలు చెప్పాడు యేసయ్యని గురించి. నమ్మశక్యం గాని మాటలు గాని అవి సత్యాలు. యేసయ్య యొక్క జీవితం, ఆయన ఏమయ్యున్నాడు, ఆయన ఎవరో నిష్కర్షిగా తెలుసుకున్నాడు. ఆయన గుట్టంతా 3.5 సంవత్సరాలు రాత్రింబగడు ఉండి, నేను కన్నులారా దేనిని చూచితెను, మా చేతులు దేనిని తాకి చూచెను, ఏ మాటలు మేము స్వయముగా వింటిమో, ఆ మహిమా పర్వతము మీద ఆయన మహాత్మ్యమును కన్నులారా చూచి నేను వ్రాయిస్తున్నాను అన్నాడు ఆ యోహాననే శిష్యుడు. హల్లెలూయా హల్లెలూయా. మరి నా బ్రతుకు ఎలాంటిదో, నేను ఎలాంటి వాడినో నా పిల్లలు చెప్పాలి, కానీ మీరేం చెప్తారు? వేదికలో తెల్లగొట్టలు వేసుకుని లెక్చర్ కొడితే అమ్మో చాలా గొప్ప భక్తుడు అంటారు. మీరు నా బతుకు బయటపడాలంటే నా భార్య అని అడగా. 24 గంటలు నేను ఎలా ఉంటానో, నా ప్రవర్తన ఎలాంటిదో, నా గుణగణాలు ఎలాంటివో నా భార్య అన్నా చెప్పాలి, నా పిల్లలన్నా చెప్పాలి. అప్పుడు నా నిజమైన రంగు మీకు అర్థమవుతుంది. బయటవాడు భక్తుడని కబుడు చెప్పొచ్చు, కాని ప్రవర్తన నడవడిక నాతో పడుకుని నాతో ఉండి నన్ను మా నాన్న అని ముద్దెట్టుకుంటూ నా ముద్దలు తింటూ రాత్రింబళ్ళు నన్ను కనిపెడుతూ నేనేం చేస్తున్నా అది చేస్తూ నేనేం చూస్తున్నాను చేస్తూ అవన్నీ చేసేవాళ్ళకే మన ప్రవర్తన అంతా తెలుసు. ఈ మధ్య నా మనవడం నేను ఉత్తరాలు రాసే చింపేసేసి అక్కడ పడేసేసి ఏదో రాసుకుంటా ఉన్నాను. నాకు గదిలోకి వచ్చాడు నా మనవడు, చిన్నోడు, ఇంత ఉంటాడు, ఇంత పొడిగే ఉంటాడు. చూశాడు, గబగబ వెళ్ళాడు, ఆ వేస్ట్ బాస్కెట్ తెచ్చాడు, ఆ వేసేసిన ముక్కలన్నీ. తాతయ్య కెన్ ఐ హెల్ప్ యూ అన్నాడు. ఓ చేయరా, ఏం చేస్తావు? ఆ ముక్కలన్నీ ఎత్తేసాడు, చీపు తెచ్చాడు, చూసేయడం మొదలెట్టాడు. నేను స్టన్ అయిపోయాను, ఏంటో వీడు ఇలా చేస్తున్నాడు అనుకున్నాను. కారణం ఏంటి? వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అన్ని కనిపెడతాడు, వాళ్ళ అమ్మ చేసిన పని వీడు చేస్తున్నాడు, అంతే కదా. హల్లెలూయా. అలాగే ఏసయ్యతో రాత్రింబగళ్ళు ఉండి ఏసై ఏం చేస్తాడో, ఏసై ఏం మాట్లాడుతున్నాడో, ఏసై స్వభావం ఎలాంటిదో, ఏసై నడవడికి ఎలాంటిదో, ఆయన ఏమేం పనులు చేస్తున్నాడో ఆయనతో స్వయంగా ఉండి ఏసయ్య ఎవరో వివరంగా వ్రాసిన భక్తుడే యోహాను భక్తుడు. హల్లెలూయా. ఇందాక దైవజనులు రత్నమయ్య గారు చాలా అద్భుతమైన గదిని గురించి చెప్పారే, ఆ గదిని గురించి చెప్పేటప్పుడు ఇతర సువార్తికులు రాయని కొన్ని రహస్యాలు యోహాన్ రాశాడు. కారణం ఏంటంటే ఆ ఇన్నర్ సర్కిల్లో ఆయన ఉన్నాడు. ఏది ఆడున్నాడే ఖజానాదారుడు, 12 మందిలో మంచి ఇంటెలిజెంట్ ఫెలో, ఎకనామిక్స్ లో బాగా ఎక్స్పర్ట్. అందుచేత ఏసయ్యాయుడు బాగా లెక్కలు బాగా తెలుసు, డబ్బు బహుభద్రం, ఏమీ అలరి కానివ్వడు, పొదుపరి మనిషి అని ఖజానాదారుడిగా ఏసయ్యే ఉండమని ఉండొచ్చు. మూట పట్టుకుని పక్కనే కూర్చునేవాడు. అయితే ఎడమవైపు నేడు కూర్చునేవాడు, కుడివైపుని యోహాను ఉండేవాడు. ఈ పరికమాల దొంగ వాడు దొంగ అయ్యుండి అని పరిశుద్ధాత్ముడు రాశాడు. వాడు దొంగ అని యోహానే రాశాడు తేటగా, ఇంకెవడో రాయలేపడి దమ్ము లేదు ఎవరికి రాయడానికి. అని కదా వాడు మరియమ్మ ఎంత విలువైన అత్తరు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అంటే బీదలు ఎందుకు దయగలిగని అందరూ అనుకున్నారు. కానీ ప్రభు యోహాన్ రాజు చేయడాడు దొంగ, దేవుడు సొమ్ము మంచి మంచి కన్నం వేసి తీసేసి వేరే సపరేట్ గా దాచేస్తున్నాడు, ఈయన ఉంటాడో ఓడతాడో, తర్వాత భవిష్యత్తు భద్రత కొరకు కాస్త భద్రం చేసుకుందామని భద్రపరుచుకుంటున్నాడు. గనుక వాడి గుణగణాలు వ్రాసిన వాడి యోహాన్. ఈ యోహాను ఏసయ్య లేవడం, నడుం కట్టుకోవడం, వాళ్ళ కాళ్ళన్ని కడగడం, ఇదంతా యోహానే రాశాడు. మిగతా వాళ్ళు ఆ ఇన్నర్ సర్కిల్ ఆ గదిలో జరిగే కథ అంతా. మళ్ళీ ప్రభు కృపా సంస్కారం, ఏసయ్య పరిశుద్ధమైన రొట్టె తీసుకుని దాన్ని ముక్కలుగా విరిచి, ఇది నా శరీరం, దీన్ని విరవడానికే నేను వచ్చాను, మీకు నేను నా శరీరాన్ని నా జీవితాన్ని ముక్కలు ముక్కలుగా ఇచ్చి మీకు జీవం ఇవ్వడానికి, మీకు జీవాహారంగా నేను అవ్వడానికి వచ్చాను, ఇదిగో నా పవిత్రమైన రక్తాన్ని బహు త్వరగా కాచబోతున్నాను, పరమ పవిత్రమైన నా రక్తంలో మీ పాపాలన్నీ పరిహారం అయిపోతాయి అని ఏసయ్య చెప్పి ఆ రొట్టె ద్రాక్షారసం అంతా ఇచ్చేసేటప్పుడు, దానికి ముందు పస్కా రొట్టె తినేటప్పుడు, నేను రొట్టెని ముంచి ఎవనికెత్తును, యూదుల ఆచార ప్రకారంగా విందు ఆశీర్వదించిన తర్వాత ప్రియమైన వాడికి ముందు రొట్టె ఇవ్వాలి. పక్కనే ఎడంచే దేవుని కూర్చున్నాడు ఎవడు మన ఖజానాదారుడు, ఆ వాడికే ఇచ్చాడు. ముఖం మాడిపోయి బోధకుడా నేనా, నేను రొట్టె ముంచి ఎవడికిత్తునో వాడే నన్ను అప్పగించను అన్నాడు కదా. వాడు కోపం వచ్చేసి, నీ పనిట్టింది, ఇంతమందిలో నన్ను అవమానపరిచావు, సైతాన్ దూరాడు వెంటనే. వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోగా నా గదిలో, హల్లెలూయా, అది పవిత్రమైన గది, ఆ దుష్టుడు బయటికి వెళ్ళిపోయినాక ఆయన యోహాన్ సువార్త 13:31 నుండి ఆయన అద్భుతమైన సందేశం ఆ ఇన్నర్ సర్కిల్కి, నిజమైన విశ్వాసులకి, దగాకోర్లు, వేషధారులు, దొంగలు, మోసగాళ్లు, నటన భక్తులు లేకుండా ఉన్నప్పుడు ఆ 11 మంది స్వచ్ఛమైన ఖచ్చితమైన నిఖార్సైన విశ్వాసులకు ఏసయ్య ఉపదేశం చేశాడు. ఆ మొదటి గదిలో ఆడు వేషధారి అపవాది వల్ల బయటకు వెళ్ళిపోయినాక అప్పుడు పిల్లలారా అని మొదలెట్టాడు. అందరికంటే మెక్కిగా కోపం మన పేతురు గారికి వచ్చి ఉంటుంది, ఏంటి పిల్లలారా అన్నాడు, ఏంటిరా గడ్డాలు మెరుతున్నాయి, అందరి గడ్డాల కంటే నా గడ్డం ఇంకా పొడుగ్గా ఉంది, పిల్లలారా అని మొదలెట్టాడు. దాన్ని చూడండి ఒకసారి, యోహాన్ సువార్త 13 అధ్యాయంలో
యేసుప్రభు ఉండితల్లి ఉండితల్లి చదివింది, వే చదువుది కానీ ఉండు, ముప్పై వచ్చిన చదువమ్మా, వాడు ఏడు వాడు 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 వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. రాత్రి వేళ వాడు బయటికి వెళ్ళిన తర్వాత ఏ స్వీట్లే నేను మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. అవును 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 అవును. ఇంకా కొంత పిల్లలారా, ఈ 11 మంది తంటాడ గదిలో పిల్లలారా అను, పెద్దన్నకు ముందు కోపం వచ్చింది మీకే, పెద్దన్న గడ్డ నేసిపోయి ఉంటాడు కొంత. పిల్లలారా, నిన్నగా మొన్న పుట్టాడు మన పిల్లలారా అంటున్నాడు అనుకున్నాడేమో. చదవండి ముందును. ఇదిగో పబ్లిక్ గా ఇంతకుముందు యూదుతో చెప్పేశాను, వెళ్ళిపోడాను నేను పరలోకాన్ని నుంచి వచ్చాను, దైవకార్యం నెరవేరుస్తాను వెళ్ళిపోతాను అంటే అది నీకు దూరమవులు గాక అని మొదటి నుంచి కోపడతానే ఉన్నాడు పేతురు గారు, పెద్ద పాదిరి గారు. ఇప్పుడు మళ్ళీ అదే మాట చెప్తున్నాడు, పిల్లలారా నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా కొద్ది సమయమే మీతో ఉంటాను. ఈయన చాలా కోపం వచ్చేస్తాను. అప్పుడు సీమోను 26:30 చదువమ్మా, వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్తున్నావు, వెళ్ళిపోవడం అసలు ఏసయ్య వెళ్ళిపోవడం అసలు పెద్ద పాదిరి గారికి ఇష్టం లేదు. ఎందుకో ఎప్పుడు రాజ్యం స్థాపిస్తాడా, ఇస్రాయేల్కి రాజు ఎప్పుడు అవుతాడా, ఆయన పక్కన నేను ఎప్పుడు హోమ్ మినిస్టర్ అవుదానా లేదా ప్రైమ్ మినిస్టర్ అవుదానా అని మాస్టర్ ప్లాన్ లో ఉన్నారు. యాకోబు వ్యూహాన్లేమో, ఒరే తమ్ముడు నేను ఎడం పక్కనే, ఒరే నువ్వు నేను ఒరే తమ్ముడు నేను కుడి పక్కనే, నువ్వు ఎడం పక్కన అమ్మని తీసుకెళ్లి రికమెండేషన్ పెట్టిద్దాని ఆళ్ళు తయారవుతున్నారు. పేతురేమో మాటకారి నేను, దేనికైనా ఆదుకునేవాడు నేను, నేనే పక్కన ఉండాలని పేతురు గారు స్కీములు వేస్తున్నా. ఇది ప్రభు వెళ్ళిపోతున్నా అంటే బలి కోపం వచ్చేస్తాం, ప్రభు అప్పు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తావు అని అడిగారు. చదవమ్మా, నేను వెళ్ళే తోడుకు ఇప్పుడు రాలేవు, నేను వెళ్ళిపోతుంటే పిక్క కాలికి బుద్ధి చెప్పి పడుకో, నన్ను ఎక్కడ పట్టుకుని నన్ను ఎక్కడ సిలివేస్తారో, నన్ను ఎక్కడ సంపాదించి చంపేస్తారో అని చెప్పేసి పారిపోయేస్తాడు కదా. పేతురా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నావే, నేను వెళ్ళే తోడుకు ఇప్పుడు రాలేవు, నువ్వు బెదిరిపోతావు పారిపోతావు దాక్కుంటావు. అప్పుడు ప్రభు అంటాడు, అందుకే పేతురు రెడీ ఎస్ ప్రభా ఏమనుకున్నావు, నేను ఎందుకు రాలేను, నీ కొరకు నా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. తర్వాత యేసు ఆ మేడగదిలో ఈ శిష్యులు 11 మందిని కూర్చోబెట్టుకుని అద్భుతమైన ఉపదేశం చేశారు. 14 అధ్యాయం అంతా గదిలో చేసిన ఉపదేశమే, 15 అధ్యాయం అంతా గదిలో చేసిన ఉపదేశమే, 16 అధ్యాయం అంతా యేసయ్య 11 మందికే చేసిన ఉపదేశం, కొండ మీద కూర్చుని 100 కోట్ల ప్రజలకి, కొండ మీద కూర్చుని వేల ప్రజలకు బోధించిన సందర్భాలున్నాయి, పబ్లిక్ మీటింగ్ లో ఉపదేశాలు చేసిన సందర్భం ఉన్నాయి. తన 11 మంది శిష్యులకి ఆ తొలి మేర గదిలో వారిని కూర్చోబెట్టి 13:31 నుండి 14:15, 16:16 అంతా పరలోక మర్మాలు వారికి నేర్పించి బిడ్లారా పిల్లలారా ప్రార్థన చేసుకుందామా అని ప్రార్థన మొదలెట్టాడు యేసయ్య తండ్రితో. తండ్రి నీవు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చుతున్నాను, నేను నెరవేర్చి నీ సన్నిధికి వస్తున్నాను, నేను ఈ లోకములకు రాకముందు నీ యొద్ద నాకెట్టి మహిమ ఉండెను అట్టి మహిమతో నన్ను చేర్చుకో తండ్రి అని ప్రార్థన చేసి ఆఖరిగా యేసయ్య చేసిన ప్రార్థన. యోహాను చాలా ఎలర్ట్ గా ప్రభు ఏం మొక్కలు చెప్తున్నాడు, ఆ మొక్కలో గుండెల్లో ప్రింట్ అయిపోతున్నాయి. విన్నారా, మీరు మనసంతా ఇచ్చి దేవుడు వాక్యం వింటే నా ప్రసంగాలు మర్చిపోతారా, రావయ్య గారి ప్రసంగాలు మర్చిపోతారా, నేను ఎప్పుడో చిన్నప్పుడు చేసిన ప్రసంగాలు చెప్తారు కొందరు, అయ్యగారు మీరు పలాని రోజున పలాని ఓరి బలేగుందా, ఈ పలక శుద్ధైన పలక, పలక మీద ప్రింట్ పడిపోయింది అనుకుంటా. హల్లెలూయా. అలాగే యోహాను యేసయ్య పక్కనే కూర్చుని ఆయన ఏమేమి చెప్తున్నాడో ఏమేమి ఉపదేశం చేశాడో అదంతా రాయగలిగిన వాడు యోహాను అక్కడే. హల్లెలూయా. ఆయన 11 మందితో కూర్చుని ప్రార్థిస్తూ ఆయన చేసిన చివరి ప్రార్థన, ఆయన సంఘం 11 మంది సభ్యుల్లో ఆయన చేసిన ప్రార్థన క్లియర్ గా రాయగలిగిన వాడు యోహాను అక్కడే. హల్లెలూయా. అక్కడ ఆ ప్రార్థనలో ఒక గొప్ప అంశం నేను చెప్తాను,
తండ్రి నీవు నేను ఏకమై నాలాగునా నా వాక్యమునందు విశ్వసించిన వారందరూ ఏకముగా ఉండవల్లని వారి కొరకు ప్రార్థించుతున్నాను తండ్రి అన్నాడు. అయితే క్రీస్తునందు నమ్మిన బిడ్డలు యేసుక్రీస్తును రక్షకుడుగా దేవుడుగా విశ్వసించిన వారందరూ ఐక్యముగా ఉండాలని ఏసయ్య ఆఖరి ప్రార్థన చేశాడు. ఇప్పుడు సైతాన్ మనలో దూరేశాడు. మేము సిఎస్ఐ, మేం బాప్టిస్టు, మేం ఐపీసీ, మేం డబ్ల్యూఎంఈ, మేం మన్నా, మేం ఇంకోటి అని ఇప్పుడు మిషన్లు చీలిపోయి ఆడంటే ఈడురాడు, ఆడు మీటింగ్ పెడితే ఈడురాడు, ఒకళ్ళొకళ్ళు కొట్టుకోడు, విమర్శలు, ఓ అది మన మీటింగ్ కాదురా అనుకుంటా. ఏసైకి అంత ఎంత బాధగా ఉందో ఈ రాత్రి. నా ఎందు విశ్వసించిన వారందరూ ఏకముగా ఉండాలి అని ఆనాడు ఏసయ్య చేసిన ప్రార్థన, దానికి ఇంకా జవాబు దొరకడం లేదే అని ఆ ఏసయ్య ఆయన మన కొరకు తండ్రి కొడి పాశ్యంలో ఉండి ఆయన పవిత్ర రక్తాన్ని చేత పట్టుకుని లోకములు ఉన్న క్రైస్తవ సంఘాలన్నిటి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ విజయవాడలో పూర్వకాలము బ్రిటిష్ మిషనరీలు వచ్చి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ సంఘాలను స్థాపించి చర్చ్ మిషనరీ సొసైటీ వచ్చి ఆ భక్తులు, ఆ విదేశ భక్తులు మన భాష నేర్చుకుని మనతో కష్టాలు పడి గంజి తాగుతూ నల్లులు, దోమలు, కలరాలు, ప్లేగులు, నానా రోగాలు అనుభవిస్తూ ఇంత చక్కని ప్రాంగణాలని వారు కొని దేవుని పని కొరకయించారు. ఈ విజయవాడలో ఈ సిఎస్ఐ కాంపౌండ్, ఈ దేవమందిరం, ఈ చక్కని సెంట్రల్ ప్లేసులో ఇంత అనుకూలమైన స్థలం ఎవరికన్నా ఉందా? ఈ క్రైస్తవులకైనా బుద్ధి ఉందంటారా? ఈ సిటీ బస్ ఎక్కితే వచ్చేస్తారు ఇక్కడ. దేవుడు వాక్యం వినేసి వెళ్ళిపోవచ్చు. ఏంటి లోపల దుర్బుద్ధులు, దుర్బుద్ధులు. మనకు ఆ మిషన్ మంద కాదు, ఈ మిషన్ మంద కాదు, మనం కొత్త మిషన్ పెట్టాలి, ఇంకో కొత్త మిషన్ పెట్టేయాలి. మనం ఇందాక సాయంకాలం సాయంత్రం పేపర్ చూశాం, ఇంకో కొత్త మిషన్ బయలుదేరింది మళ్ళీ పెద్దవాళ్ళు. అరిబాబురే ఎన్ని మిషన్లు పుట్టి కొత్తనే. కనుక చాలా మంది ప్రభు సంఘాన్ని, ప్రభు శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కొరికేయడానికి, నరికేయడానికి, ఆ మూలు తినడానికి, ఆ పస్కా గొర్రె యొక్క ఎముకను నరికేవాళ్ళు ఉన్నారు. దేవుడు శాసనం ఇచ్చాడు, పస్కా గొర్రె యొక్క ఎముకను విరవకూడదు. క్రైస్తవులలో ఐక్యత, అనురాగం, ప్రేమానురాగం పెంపొందాలి. ప్రభు యొక్క వాక్యం వినడానికి, ఆరాధన చేయడానికి క్రైస్తవులందరూ ఏకమైతే మనము గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేయగలం. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హిందూ సోదరులు మంచి ఐక్యతగా పోతారు, ముస్లిం సోదరులు ఎంతో ఐక్యతగా వాళ్ళంతా ఏకమవుతారు, సర్దారులు, సిక్కు సోదరులు వాళ్ళు ఎంత ఖచ్చితంగా కులాలు గిలాలు తీసి అవతలు గోదావరిలో దొక్కేసి వాళ్ళంతా ఒకటిగా ఉంటారు, కులాలు ఎత్తారు. మనోళ్ళు అడెవడో రెండు అక్షరాల, మూడు అక్షరాల. ఈ క్రైస్తవులైన వాళ్ళకి కూడా ఈ తెగులు, ఇది అంటువ్యాధి, ఈ కుల తెగులు, ఈ రోగం క్రైస్తవుల దూరింది ఈ రోజుల్లో. అయ్యా అంత చాండాల రోగం ఇది. అయ్యో ఏసయ్య అంత ఏడుస్తున్నాడు. అయ్యో క్రైస్తవ సంఘమా, మీరు నిజమైన క్రైస్తవులైతే ఈ తెగులు, ఈ రోగం ఏసయ్య మీకు బాగు చేస్తాడు. ప్రభుకి స్తోత్రం. దేవుని సంఘములో కులభేదాలు ఉండకూడదు, దేవుని సంఘములో వర్ణ భేదాలు ఉండకూడదు. దేవుని పరిశుద్ధ సంఘమంతయు నా యందు విశ్వసించిన వారందరూ ఏకముగా ఉండవలని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నా అన్నాడు ఏసయ్య. హల్లెలూయా. ఇంత ఎందుకు చెప్పానంటే ప్రభువు యొక్క రహస్య ఉపదేశములను కూడా వ్రాయగలిగిన వాడు అపోస్తలుడైన యోహాను ఒక్కడే. ఈ యోహాను యేసుక్రీస్తుతో స్వయంగా మసిలి ఉండి మజిలీ చేసి, అసలు అంతకుముందు వీళ్ళు బాప్తిస్మిచ్చి ఋషి ఒక పవిత్రమైన జీవించడంతో చేసినటువంటి యోహాను అనే ఋషి యొక్క శిష్యుడు ఈ యోహాను. ఆయన బాప్తిస్మితి యోహాను, యేసు శిష్యుడైన యోహాను, ఇతను చిన్నవాడు. బాప్తిస్మితి యోహాను శిష్యుడయ్యాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఆ యోహాను చెప్పగా చాలా ఆలోచన పడాడు యోహాను చిన్నవాడైనా. ఏంటి లోక పాపాలు మోసుకొని వెళ్ళడానికి వస్తున్న దేవుని గొరిపిల్ల, మా గురువు గారికి కళ్ళ మసుకు వచ్చిందా, కళ్ళకేమైనా కండ్లు పెరిగినాయా? యవనుడు, అతి సుందరుడైన ఒక దివ్య సుందరుడైన యవనుడు ఆ యోర్ధాను నది ఒడ్డు నడిచి వస్తుంటే ఏమంటున్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుటకు వచ్చిన దేవుని గొరిపిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నరుడు కాడు, యేసు మామూలుగా నీవలే నావలే పుట్టినవాడు కాడు. దేవలోకము నుండి జగత్పురాదికి ముందే దేవుని వల్ల సిద్ధపరచబడిన ఆ దేవుని గొర్రె పిల్ల నరూపుడుగా భూమికి వచ్చి మానవుల యొక్క సకల పాపములను తన మీద వేసుకొని దాన్ని మోసుకొని పౌడికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను ధర్మశాస్త్రమును బహు విపులముగా ఎన్నో రాత్రింబగలు చదివిన వాడైన కారణాన గొర్రెపిల్ల పాపములు తీసివేసే గొర్రెపిల్లనగానే ఆ వేదాంతం యోహానికి క్లియర్ గా అర్థమైపోయింది. హల్లెలూయా. యెహోవా దేవా, మా తాత మొదటి తాతమ్మ నాయనమ్మ అవ్వమ్మ వాళ్ళు పాపం చేసిన రోజునే గొర్రెపిల్లను వధించాడు యేసయ్య. వాళ్ళ పాపాన్ని పరిహారంగా చేశాడు. వాళ్ళు ఆ రోజున చావలసింది, ఆ చావేమో గొర్రెలకు ఇచ్చాడు. వాళ్ళ యొక్క చర్మాన్ని తీసి ఒక అంగీగా ఆదాంకి ఇచ్చాడు, ఒక అంగీగా అవమ్మకి ఇచ్చాడు. తడుక్కోండి బతకండి అన్నాడు. కచ్చడాలు గుట్టుకుంటే ఎండ అప్పటికప్పుడే రాలిపోతే మీ దిగు గుట్టంతా బయటపడుతుంది. మీ స్వప్రయత్నాల వల్ల మీకు రక్షణ కాపుదల భద్రత కలుగదు. నేనిచ్చేటువంటి హల్లెలూయా ఈ వస్త్రం స్థిరమైన వస్త్రం, శాశ్వతమైన వస్త్రం, గొర్రె పిల్లవద ద్వారా దొరికే రక్షణ వస్త్రం మీరు ధరించుకోండి. ఆ తొలి దినాననే పాపము ప్రవేశించిన ఆ తొలి దినాననే రక్షణను సంకల్పాన్ని బయలుపరిచిన దేవుడు. హల్లెలూయా. అవమ్మా ఎంత తప్పుడు పనిచేసావు అవమ్మా. సరే నీ సంతతి, స్త్రీ సంతతి, సీడ్ ఆఫ్ ద ఉమెన్, నీ సంతతి ఈ ఆది ఘట సర్పం యొక్క తలను చితగా కొట్టుంది. ఈ ఘట సర్పం ఉన్నాడే పిశాచిగాడు, ఆ కొరివి దయ్యం, ఆది సర్పం. ఆ సర్పము ఆ మెస్సయ్యా యొక్క మడిమను కరుచును, గాని ఆ మెస్సయ్యా మడిమ నీ తలను చితగా కొట్టుంది. కల్వరి శిలువలో యేసయ్య చేసిన కార్యము. హల్లెలూయా. ఆ వధింపబడుచున్న గొర్రెపిల్ల నిదర్శనంగానే పస్కా గొర్రెపిల్ల, అజాజేలు గొర్రెపిల్ల, ఇశ్రాయేలు పాపము చేసిన పాపములనియు ప్రధాన యాజకుడు ఒక మేకపిల్లను తెచ్చి ఆ మేకపిల్ల మీద వారి దోషములని ఒప్పుకొని ఆ పాపములను మోసుకొని అరణ్యములోనికి వెళ్లిపోతున్న గొర్రెపిల్ల. హల్లెలూయా. మేకపిల్ల, ఓ ఇశ్రాయేలు బంధకములో ఉండగా హరో దాస్యముల బంధించబడి ఉండగా వారి యొక్క విడుదల కొరకాయి దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ కార్యక్రమం గొర్రెపిల్లలోనే ఉన్నది. హల్లెలూయా. నిర్దోషమైన గొర్రెపిల్ల ఏడాది గొర్రెపిల్లలో ఉన్నది. అందుచేతనే ఆ యోహాను నడుచుతున్న యేసును చూచి దేవుని గొర్రెపిల్ల ఇదిగో. హల్లెలూయా. యోహానికి అర్థమైంది, శిష్యుడైన యోహానికి, యేసు శిష్యునికి అర్థమైంది, ఇక ఈయననే నాకు రక్షకుడు, ఈయనే నా పాప విమోచకుడు, నా పాపాలు తీసివేసి ఆయన ఈయనే, నిత్య జీవం ఇచ్చేవాడు ఈయనే, రక్షణ ఇచ్చేవాడు ఈయనే, మోక్షంలో చేర్చేవాడు ఈయనే అని ఆ దివ్య సుందరుడైన యేసును వెంబడించుతూ, బోధకుడా రబ్బీ మీరు ఎక్కడుంటున్నారండి, రండి నా ఎమ్మట అన్నాడు యేసయ్య. యేసయ్య అమ్మట వెళ్ళారు. ఏ గుహలో ఉన్నాడో అక్కడ ఆ గుహలో యేసయ్యతో పండుకున్నది. అప్పటి నుండి యేసయ్య నిలిచిపెట్టలేదండి యోహాను. 33 సంవత్సరాలు యేసయ్యతో దివారాత్రాలు తిరిగి ఆయన ఎవరో చూచి తేటగా వ్రాశాడు. హల్లెలూయా. అపోస్తలుడైన యోహానును నేను, యేసయ్యకు ప్రియమైన శిష్యుడైన నేను, యేసు క్రీస్తుని గురించి వ్రాయినదేమనగాని మొదలెట్లేదు. నేనైతే అట్రాదు. ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే. అమ్మో ఎంత ఎంత అద్భుతమైన సందేశం. యేసు ఎవరు? యోహాను గారు యేసయ్య శిష్యుడా, 3.5 సంవత్సరాలు యేసయ్యతో జీవించినవాడా, రాత్రింబగళ్ళు అడుగడుగుకు ఆయన తనిఖీ చేసి ఆయన ప్రవర్తనను కనిపెట్టినవాడా, యేసుని గురించి నీవేమంటావు? ఏమంటాడు? ఆయన దేవుని మాట, దేవుని పలుకు యేసు. హల్లెలూయా. దేవోక్తి, వాక్యము, లోగోస్. హల్లెలూయా. పరంజ్యోతయ్య గారు వస్తారు, ప్రసంగాలు చేస్తారని పాస్టర్ తామసయ్య గారు పెద్ద ప్రచారం చేశారు. వచ్చాను ఇక్కడ కూర్చున్నాను, మాట్లాడకుండా కుర్చీ మీద కూర్చుని అలాగే కూర్చుంటాం. కళ్ళు ధరవు, నోరు ధరం. ఏమనుకుంటారు మీరు? ఇలాంటి ఎందుకు పిలిచాడు ఆయన? అందులోకి ముసలోడిని ఎందుకు పిలిచాడు? మాట రావడం లేదు, ఏదో చెప్తాడు అనుకుని వచ్చాం. నోరే ఎప్పుడేంటి, నోరే ఎప్పుడేంటి అని. నా చిన్నప్పుడు నేను పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆ వన్ టౌన్ హై స్కూల్లోకి ఒక ఏదో పెద్ద అవతారమూర్తి వచ్చాడు. ఆయన ఏం మాట్లాడేవాడు కాదు, సైగిలు. నేను కూడా వెళ్ళాను ఆ మీటింగ్ చూశాను, ఏం మాట్లాడేవాడు కాదు. అలాగా కాదు, ఆయన నోరు విప్పితేనే కానీ నా ఆలోచనలు ఏమిటో, నా తలంపులు ఏమిటో, నా మెదడులో ఉన్నటువంటి ఆలోచన ఎలాంటిదో, ఎటువంటి ఆలోచనలో, నా ఆలోచనలు బయలుపరిచినది నా మాట. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు, దేవుని ఆలోచన ఏమిటో, దేవుని తత్వం ఎలాంటిదో, దేవుని స్వభావం ఎలాంటిదో లోకానికి చూపించింది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యమే సృష్టిని కలుగు చేసింది. ఆ దేవుని వాక్యం ద్వారానే ఈ వెలుగు కలిగింది. ఆ దేవుని వాక్యం ద్వారానే ఈ సృష్టికి జీవం వచ్చింది. చెట్లు, పురుగులు, పక్షులు అన్ని మొదలవడం, తిరగడం మొదలుపెట్టినాయి. ఆయన జీవం, హల్లెలూయా. ఆయన దేవుని వాక్యము, ఆయన దేవుని జీవము, హల్లెలూయా. నిజంగా ఆయన జీవం ఇచ్చాడు ఈ సృష్టి ఆయన నోటి మాట ద్వారా, హల్లెలూయా. శూన్యములో ఈ విశ్వములో కనబడేటువంటి ఈ సకల గ్రహ రాశులు, సూర్య కుటుంబాలు, నవగ్రహాలు, సూర్యుడు, భూమి, చంద్రుడు, ఈ గ్రహములన్నీ ఆ యేసయ్య మాట వల్ల. ఆయన అవతారమూర్తిగా వచ్చిన తర్వాత యేసయ్య, అవతారమూర్తిగా రాకముందు దేవుని వాక్ ఆయన, దేవుని వాక్కే యేసు. ఆయన దేవుని వాక్కై ఉండెను, దేవుని యొద్ద ఉండెను, దేవుడు అయి ఉండెను. ఆ వాక్కు వలనే సమస్తమును కలిగెను. ఆయన లేకుండా ఏదియో కలగలేదు. ఆయనలో జీవమున్నది, ఆ జీవమే సృష్టికి దొరికిన. హల్లెలూయా. ఇస్ లైఫ్ గివర్. పురుగులు తిరుగుతుందంటే దేవుడిచ్చిన జీవం, చేపలు మసులుతున్నాయంటే దేవుడిచ్చిన జీవం, పక్షులు ఎగురుతున్నాయంటే ఆయన పోసిన జీవం. హల్లెలూయా. ఆయన జీవం ఇస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. ఆయన జీవనకు మూలాధారం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకలే మృగాలు, పక్షులు, పాశులు, ఈ పువ్వులు, చెట్లు, మొగ్గలు, పువ్వులు, పిందెలు, కాయలు, పండ్లు, సో ఈ వింతైన సృష్టి అంతా చేసి దేవుడికి తృప్తి కలగాలి. నా స్వరూపంలో, నా పోలికలో నరుని చేయాలని ఆశ కలిగి ఆ మట్టి మలిచి ఆ మట్టి బొమ్మను చేసి వాటిలో తన జీవం కాదు, తన ఆత్మనే ఊదాడు. ఆ పరమాత్ముడు మనుషులలో తన జీవాత్మను ఊదాడు. హల్లెలూయా. అప్పుడు తొలి నరుడు మెదలడం మొదలెట్టాడు, కదలడం మొదలెట్టాడు, మాట్లాడడం మొదలెట్టాడు. హల్లెలూయా. ఆయన పోసిన జీవం ఆయన తీసుకున్నాడా? ఇక మన పని అంటే ఇంతే సంగతులు. నేను కింద పడ్డాం, మీరేమో ఏ టాక్సీలు అంటేయో నా ఊరు పంపేయడు, అంతే జరుగు. ఎందుకో ఆయన ఇచ్చిన జీవాన్ని ఆయన తీసేసుకుంటే మన పనికి గల్లంత ఒకటిదే. హల్లెలూయా. ఆయన జీవమే సృష్టి కలిగింది. ఆయన జీవం వలనే సూర్య గ్రహాలు తిరుగుతున్నాయి. ఆయన జీవం వలనే, అంతేకాదు ఆయనలో వెలుగు, ఆ వెలుగే ఈ సర్వ సృష్టికి. సూర్యుడు ఎందుకు వెలుగుతున్నాడు? ఆ యేసయ్య వెలుగు దాడికి ఇచ్చాడు. యేసయ్య వెలుగును ఆ సూర్య కుటుంబాలకు ఇచ్చాడు, ఆ నక్షత్రాలకు ఇచ్చాడు, ఆ గ్రహాలకు ఇచ్చాడు, ఈ భూమికి ఇచ్చాడు, ఆ చందమామకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. ఆయన జ్యోతిర్మయుడు, జ్యోతులకు తండ్రి. జ్యోతులు కన్నాడు ఆయన. ఎవరు? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. సకల కోట్ల కొద్ది జీవరాశులు కన్నాడు ఆయన. ఆ జీవము మనకు సృష్టి యావత్తు వచ్చింది. ఆయన జీవం పురుగులో, పక్షిలో, గడ్డిలో, మొక్కలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. వింతైన సృష్టి, వింతైన సృష్టి. సకల జీవులు ఆయన వల్ల జీవింపగలుగుతున్నాయి. సకల జీవరాశులు ఆయన వల్ల కలిగిన. ఆయన జీవం పోసినవాడు ఆయన, వాడికి ప్రాణం పోసినవాడు ఆయన, పెంచుతున్నవాడు ఆయన, పోషించుతున్నవాడు ఆయన, మళ్లీ పిలిచేవాడు ఆయన, మళ్లీ నూతనపరుస్తున్నవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసు జీవం వల్ల పంటలు, యేసు జీవం వల్ల పక్షులు, యేసు జీవం వల్ల చెట్లు, పూల మొక్కలు. హల్లెలూయా. అన్ని ఆయన వల్లే. సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వల్ల దేవుని శక్తి మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సృష్టిని ఆలోచించినప్పుడు, ఈ వింతైన సృష్టిని తలంచినప్పుడు, ఈ వింతైన అద్భుతమైనటువంటి వాటిని మనం ఆలోచించినప్పుడు దేవుడు ఆ సృష్టికర్త ఎంత అద్భుతమైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మామిడి గింజ పాతి పెట్టాడు మన తాతగారు. మామిడి గింజ ఒక్కడ పాతి పెట్టాడు. ఎన్ని మామిడికాయలు తింటున్నాడు? అమ్మమ్మమ్మ, ఎన్ని వేలు వేలు కాస్తుంది, ఎన్ని వేలు వేలు కాదు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు కూడా ఉన్న మామిడి చెట్లు ఉన్నాయే, ఎన్ని లక్షల పండు తీసినాం. అయ్యో బాబు, ఈ ఏడు పళ్ళన్నీ తినేసామంతా వచ్చేడుకుంటే ఉండవు అని చింత ఉందా మనకి? తిన్నా కొద్ది పుచ్చేస్తున్నాయి, తిన్నా కొద్ది పెరిగిపోతుంది. ఇన్ని చేపలు, రొయ్యలు మొత్తాన్ని తినేస్తున్నాం. మళ్ళీ అయ్యో వచ్చి ఏడాది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కదా దాచుకుందామని ఆ చింత ఉందా? సృష్టిని పోషించేవాడు ఆయన, పెంచేవాడు ఆయన, జీవం ఇచ్చేవాడు ఆయన, ఆ సకల జీవరాశులకు ఆహారమును ఇచ్చేవాడు ఆయన. ఈ సమస్త సృష్టికి కర్త ఆయనే. హల్లెలూయా. సృష్టికర్త లేకుండా సృష్టి లేదు, సృష్టికర్త లేకుండా జీవం లేదు. ఆయన జీవమే సృష్టికి కలిగింది. ఆయన వెలిగే ఈ సకల గ్రహములకు కలిగింది. ఆయన కాంతి, ఆది అద్భుతమైన ప్రభ. హల్లెలూయా. ఆ జ్యోతులకు, ఈ కాంతులకు తండ్రి ఆయన, ఈ జీవములకు తండ్రి ఆయన. ఓ ఆయన వాక్, ఆయన మాట. హల్లెలూయా. ఈ యోహాను యేసయ్యని గురించి వ్రాసేటప్పుడు యోహాను కొన్ని పదాలు ఉపయోగించాడు. యేసు దేవుని వాక్యం అన్నాడు, దేవుని జీవం అన్నాడు, వెలుగన్నాడు, నిజమైన వెలుగన్నాడు, నిజమైన వాక్యం అన్నాడు, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చి జీవించింది అన్నాడు. ఆయన అద్వితీయ కుమారుడు యెషయా ఎవరు? యోహాను గారు యెషయా ఎవరంటే యేసు దేవుని వాక్కు, దేవుడైన వాడు, సృష్టిని కలుగు చేసిన వాడు, సమరమస్త సృష్టికి జీవం పోసిన వాడు యేసు, వెలుగునిచ్చిన వాడు యేసు, జీవం పోసిన వాడు యేసు, పోషించుతున్న వాడు యేసు, పెంచుతున్న వాడు యేసు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ యెషయా నరరూపుడిగా లోకానికి వచ్చాడు అంటున్నాడు. అద్వితీయ కుమారుడు అంటున్నాడు. 14 వచనంలో శరీరధారి అయ్యున్నాడు అంటున్నాడు. 17 వచనం యేసు క్రీస్తు అన్నాడు. మళ్లీ 18 వచనం అద్వితీయ కుమారుడు యేసు అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మళ్లీ 29 వచనంలో లోక పాపం నుండి మోసుకొనిపోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. అంతేకాదు 34 వచనంలో ఈయనే దేవుని కుమారుడు అన్నాడు. హల్లెలూయా. యోహాను నువ్వు బాప్తిస్మ ఇమ్మన్నాను కదా, వాళ్ళంతా వచ్చి పాపాలు ఒప్పుకుని వాళ్ళ చాండాల పనులన్నీ విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తీసం పొందని ఇస్తావు. అయితే ఒక వింతైన వ్యక్తి వస్తాడు, దేవుని గొర్రెపిల్ల, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెప్తాడు ఆయనే దేవతనయుడు, దేవుడు కుమారుడు నా రూపుడుగా వచ్చాడు, నేను ఆయన నీ దగ్గరికి బాప్తీసం పొందడానికి వచ్చినప్పుడు బాప్తీసం ఇవ్వు, అప్పుడు పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో ఆయనలో ప్రవేశిస్తాడని దేవుడు చెప్పాడు. చెప్పినట్టుగానే జరిగింది. అందుకేత అంటాడు నేను ఆయనని ఎరుగనైతేని గాని దాని నీళ్ళలో బాప్తీసమిత్తునికి నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చుట్టూ ఆయనే పరిశుద్ధాత్మలోను ఆ బాప్తీసమిచ్చువాడని చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చి తిని. హల్లెలూయా. యేసు ఎవరు? యోహాను గారు. యేసు ఎవరు? ఆయన నరుని కుమారుడు కాదు, ఆయన దేవుని కుమారుడు. దేవలోకము నుండి మనము రక్షించడానికి వచ్చినవాడు, నరరూపము ధరించినవాడు, నరుడుగా జన్మించిన వాడు. హల్లెలూయా. యేసు ఎవరో నీకు తెలుసా? ఆయన ప్రవక్త అనుకున్నావా? పిచ్చితనం. ప్రవక్త కాడు, ఆయనకు మనుష్యుడు కాడు, దేవకుమారుడే, దేవుడే, సృష్టిని కలుగు చేసిన వాడే, సర్వసృష్టికి జీవమై ఉన్నవాడే, సర్వసృష్టికి వెలిగిచ్చిన వాడే, సర్వసృష్టిని పోషించుతున్నవాడే, నర రూపుడుగా మానవ రూపంగా ఈ భూలోకమునకు అవతరించిన దేవకుమారుడు యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అనయా అనయా, పేతురన్నా, సీమోనన్నా, మేము మెస్సయాని కనుగొన్నామన్నా. ఏడ్రా మెస్సయా? మన విమోచకుడు మోషే గారు చెప్పాడు, మన తాత మెస్సయా వచ్చాడా? మెస్సయా అవునన్నా. నేను చూశానన్నా, మేము ఉన్నామన్నా రాత్రి ఆయనతో, మాకు ఆ వివరం అంతా చెప్పాడన్నా. మన ప్రవక్తైన దానియాలు రాశాడే, ఆ మెస్సయా వచ్చాడా? లోకంలో దేవుడు రాజ్యం స్థాపించే మెస్సయా మేము కనుగొన్నామన్నా, ఆయనతో ఉన్నానన్నా. తెల్లవారు నిద్ర లేకుండా ఆయన విషయాలన్నీ నేను తెలుసుకున్నానన్నా. యోహాను వెళ్లి ఆంధ్రయ వెళ్లి తన సోదరుని కలుసుకుని వారు యేసుని గురించి సాక్ష్యమిస్తూ, యేసు ఎవరని చెప్పారు? ఎవరని చెప్పారు? ఆయన మెస్సయ్యా. హల్లెలూయా. ఆయన మామూలు మనుషుడు కాడు, ఒక ప్రవక్త కాడు, ఒక బాధకుడు కాడు, ఒక రబ్బీ కాదు. యేసు మెస్సయ్యా, మానవులు విమోచించువాడు, పాపమును పరిహరించువాడు, చెడుగును తీసివేయువాడు. నీ చెడుగును, నీ పాపపు మూటను, నీ పాపపు రోతను తీసి నిన్ను శుద్ధి చేసి నీ పాపమును క్షమించి నిన్ను పవిత్రపరచుడు. హల్లెలూయా. అవిశక్తుడు మెస్సయ్యా వచ్చి తాను పాప నివారణ చేయనని దానియేలు ప్రవచనం చెప్పాడే, పాపాలు నివారణ చేసే మెస్సయ్యా వచ్చాడట తమ్ముడా ఆంద్రియా. ఎరా అవునన్నా, మేమున్నామన్నా ఆయనతో, మేము తెల్లవాళ్ళు మాట్లాడామన్నా, పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించింది నన్ను గుర్చియే కదా అని చెప్పాడన్నా. ఆ ప్రవచనాల భావాలు మాకు వివరించాడన్నా. మేము మెస్సయ్యాను కనుగొన్నామన్నా అని అన్నయ్య అయిన పేతురుడు సీమోనుడు యేసు దగ్గరికి తెచ్చిన ఆంద్రియ. హల్లెలూయా హల్లెలూయా. ఏమ్మా యేసయ్య ఎవరో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నామండి. దయ్యము నమ్ముకుంటుందమ్మా, నువ్వు నమ్ముకోవడం ఏంటమ్మా? దేవుణ్ణి నమ్ముకోవడం కాదు, యేసు 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 నామములో రక్షణ, యేసు నామములో పాప క్షమాపణ, యేసు నామములో శుద్ధీకరణ. ఈ నామములు తప్ప మరి ఏ నామములు రక్షణ కలగదు. దేవుణ్ణి నమ్ముకున్నాడు, నువ్వు నమ్ముకోవడం ఏంటి? దయ్యాలు, కొరివి దయ్యాలు గడగడగడగడగడగడగడ వణికిపోతున్నాయి. దేవుడు కాదు, సజీవుడైన యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా దేవాది దేవుడు మానవ రూపము ధరించుకుని లోకమునికి దిగివచ్చను. గాడ్ మానిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లాష్. దేవుడు నరరూపుడుగా భూమికి 2992 సంవత్సరాల క్రితము ప్రత్యక్షమాయను. హల్లెలూయా హల్లెలూయా. దేవకుమారుడు దేవుణ్ణి కనపరచడానికి నరుడుగా లోకమును. తండ్రి ఆ తండ్రిని చూపు ఏసయ్యా, ఆ సృష్టికర్తని దేవుని చూపించు. ఒక అంత్యదా,
నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎవరో తెలుసా నీకు? యేసులో ఉన్న మహాత్మ్యం నీ వెద్దుగుతువా? యేసుని గురించి నీవేమో తలుస్తున్నావు? ఓ ఆయన దేవుని కుమారుడు. యూదుల కోపం వచ్చేసి, దేవుని కుమారుడా, ఈయన మెస్సయ్యా,
ఎందుకు ఈయన మెస్సయ్యా? నజరేతు నుంచి ఎందుకు వచ్చాడు మెస్సయ్యా? దేవలోకాన్ని దిద్దుకొని చేసి యూదుల రాజ్యాన్ని స్థాపిస్తాడు గాని అనే వాళ్ళు గుడ్డితనం గుడితనంలో పడిపోయారు.
కానీ ఆయన దేవుని కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మెస్సయ్యాగా లోకంలోనికి వచ్చాడు. ఆయన దివ్య మహిమను కనపరుస్తున్నాడు. ఇన్ని అద్భుతాలు, చచ్చిపోయిన వాళ్ళు బ్రతికిస్తున్నాడు, కుంటి వాళ్ళ కాళ్ళిస్తున్నాడు, పుట్టుగుడ్డు వాళ్ళ కళ్ళిస్తున్నాడు, వింతైన మహత్కార్యాలు చేస్తున్నాడు. నీ పాపములు అంటే పాపాలు క్షమిస్తాడు. ఈరోడు పాపాలు క్షమిస్తాడు. నేనే మనుష్య కుమారుడిగా వచ్చింది నేనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవకుమారుడు ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను. యోహాను సువార్తలో ఆఖరులో అంటాడు యేసయ్యా, నేను మనుష్య కుమారుణ్ణి అంటాడు. దేవకుమారుడు మనుష్య కుమారుడిగా భూమికి దిగి వచ్చాడు. ప్రభుకి స్తోత్రం. ఈ నాలుగు సువార్తల్లో యేసయ్య స్వయంగా నేను మనుష్య కుమారుడని 40 చోట్ల చెప్పాడు. 40 చోట్ల దేవకుమారుడు నరరూపుడిగా లోకానికి వచ్చాడు. ఆయన మనుష్యుడిగా పుట్టకపోతే నాకు దేవుడు ఎలాంటి వాడో నాకు అర్థం కాదు. ఆయన మనుష్య రూపంగా పుట్టి నా భాష మాట్లాడి నా మనస్సు కలిగి నా వలె మసిలి నా వలె తిరిగి నా వలె చూచి నా వలె జీవించిన నా యేసు. హల్లెలూయా. ఆయన మనుష్య కుమారుడిగా పుట్టాడు. చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయం 51వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, మరి ఇంకొక మాట ఉండండి, ఉండండి, తొందరపడకండి, పోటీ పడకండి, ఒక్కరు చదివితే సరిపోద్ది, ఆడపిల్లలు చదవనండి, వాళ్ళు సన్న గొంతుకుతో చక్కగా, మీకేం ఇన్ఫీరియర్ కాదు వాళ్ళు, వాళ్ళు మనకంటే సుపీరియర్, అమ్మలం, మనకు అనేవాళ్ళు వాళ్ళే. అందుచేత వినండి కనుక ఇప్పుడు యేసయ్య నతానేలు అంజూరు చెట్టుకు కింద కూర్చుని ఆ అధికారం చదువుతున్నాడు. చదువుతుంటే యాకోబు గాడు, గడు మోసగాడు, అడ్డంగా బొంకేవాడు, నీ పేరేంటిదంటే నా పేరు వేసే వేషం వేసుకుని వేసావని అంటాడు. కూర తెచ్చేసి జ్యేష్ఠత ఇంట్లో ఉన్న కూర అన్నకు అమ్ముకుని జ్యేష్ఠత కొట్టేసి ఇంత పక్కడ దొంగ ఇంకెవడని ఉంటాడా? ఇంట్లో అమ్మ ఇంట్లో ఉన్న ఇంట్లోది ఎవడన్నా అన్నకు అమ్ముకుంటాడా? ఇంట్లోది ఎవరన్నా చెల్లికి అమ్ముకుంటారా? ఇంట్లో అమ్ముకుని ఎంత తక్కరోడు టమారోడు అటువంటి మోసగాడు అన్న బెదురుతో అన్న దంపేస్తాడు, ముక్కలు ముక్కలు చేసేస్తాడని అదురుతో మ్యాన్మాన్ గారి పరుగో 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 బియర్షబా నుంచి లూజ్ వరకు 60 మైళ్ళు నడిచేసి పరిగెత్తేసాడు. ఒక్క డే టైంలో పగలో అదిరిపోయాడు, చీకటి గడిపోయిన అంత అరణ్యం బెదిరిపోతున్నాడు. అయ్యనాయనో, అయ్యనాయనో, పెద్ద పుల్ల స్వరాలు, ఆ తోడేల స్వరాలు, నక్కల స్వరాలు, తాస్పావుల కోతలు. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, తాతదేవుడు జ్ఞాపకం వచ్చాడు. మా తాతగారైన బ్రహ్మదేవా, మా నాన్నగారైన సాగుదేవా, గట్టిగా చీకటి చుట్టూ గమ్మింది నాయన, అందొస్తున్నాడు, నదులుంది నాయన, కళ్ళు కనపడడంలో చీకటి గమ్మింది నాయన, ఏ మూల నుంచి వస్తున్నాడో, కనకాలు వస్తున్నాడో, కుడి వైపు నుంచి వస్తున్నాడో, ఎడం వైపు నుంచి వస్తున్నాడో, అదిరిపోయి గగ్గోలు పడి దేవుడా యహోవా దేవా నీవే దిక్కు నాయన, మా అన్న నన్ను తప్పుకున్నాడు కళ్ళు కప్పేయి నాయన, మా అన్నకి నేను కనపడకుండా పొందుతాడు ఆయన ఆయన ఆ రాత్రి తెగేడిసి పడుకుని ఉంటాడని నా ఉద్దేశం. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఏడిసి ప్రార్థన చేసినట్టు లేదు గాని దేవుడు అన్నాడు, ఒరి పనికి మాలినవాడా, నీ భార్యలంతా దయ్యాలను పట్టుకుని పుట్టింటికా నుంచి దయ్యాలు తెచ్చారా, వాళ్ళంతా చెడిపోయారు, ఈ ఆడోళ్ళంతా సాటుగా తప్పుడు పనులు చేసే రకాలుగా తయారయ్యారు, దొంగసాటుగా దయ్యాలను పూజ చేస్తున్నారా, వాళ్ళందరినీ శుద్ధి చేయరా నాయన అని దేవుడు యాకోబుతో చెప్పాడు. ఏంటారా, ఏంటమ్మా, పెద్ద ఆవిడ చిన్న ఆవిడ ఏంటి దొంగలను దయ్యాలు తెచ్చుకున్నారంట, అవన్నీ ఇప్పుడు తీసేసేయాలి, అది చంపేసి సమాధి చేసేయాలి, మరి నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి ఏమంటాడు, నా శ్రమ దినమున నాకు జవాబిచ్చాడు, జవాబిచ్చాడు ఈడు ఏడిచాడని అర్థం కదా, అర్థమైందా? ఈడు ఆడబట్టి దేవుడు జవాబిచ్చేవరే, యాకోబా ఇక ఆడకురా, క్షమించేశానులే, నాన్నను మోసం చేసింది, బాబును మోసం చేసింది, అన్ని క్షమించేశాను లేరా, ఇక నీకు తోడుగాను ఉంటాను, నువ్వేం భయపడకు, నేను నీతో కూడా వస్తాను, నేను నిన్ను క్షేమంగా తీసుకొస్తాను, అన్నగారు చంపేస్తాడేమో, నీకు ఇక్కడ వాటా దొరకదేమో అని నువ్వు అదురుతున్నావేమో, ఈ దేశమంతా నీకు ఇచ్చేస్తాను అని దేవుడు అభయమిచ్చి మాట్లాడు. అయ్యో అమ్మమ్మ, అంత ధైర్యం వచ్చేసిందే, నేనేమో మా బాబు వాటా పంచినప్పుడు ఏ 10 ఎకరాలు వస్తుందో, జ్యేష్ఠుడైతే 20 కొట్టేయొచ్చు అనుకుని మాస్టర్ ప్లాన్ వేసి మోసం చేశాను, స్కీముల్లో పెద్ద స్కీమ్ వేశాను, ఇప్పుడు నా దేవుడు కనపడి, మా తాతగారి దేవుడు, నా బాబు గారి దేవుడు కనపడి ఏమన్నాడు, ఈ దేశమంతా నీదేరా, భలేకుందయా, ఈ దేశమంతా నాదేనా, దేవుడు నాకు తోడుకుంటాడు, అలాగే అన్నగారికి బెదరవలసిన పనే ఏమా,
అన్నగారు చంపేస్తాడు ఏమని బెదరవలసిన పని ఉందా? తోడుకోవాలకు నరికేస్తుంది అని బెదరవలసిన పని ఉందా? ఆ ఉంచుకున్నా తెచ్చి ఏడు కాపీలో ఎలకల మందు పెడతదు అని బెదరవలసిన పని ఉందా? చెప్పలేంటమ్మా, బెదరవలసిన పని ఉందా? దేవుడు అభయమిచ్చాడు. ఓ అన్నగారు పరిగెత్తుకొస్తున్నాడేమో, గండ్రగొడ్డలు తీసుకుని, ఆడు అసలే వేటగాడు, గండ్రగొడ్డలు తీసుకుని వస్తున్నాడు బాబు, ఎక్కడ నరికేస్తాడు అని అదరవలసిన పని ఉందా? ఆ దేవుడే దిగొచ్చేసాడు ఈ పనికి మళ్ళీ దగ్గరికి, నిచ్చిన మీద దిగొచ్చాడు. ఇసు ఎంతగా అయ్యను బాబు, పరలోకుడికి నిచ్చేసుకొచ్చి దుర్మార్గుడు పడుకున్న చోటకు వచ్చాడు. దేవుడు వచ్చాడా? మాట్లాడా? దేని ద్వారా మాట్లాడాడు? నిచ్చెన. చెప్పండి, నిచ్చెన. ఈ భూలోకాన్ని దేవలోకాన్ని కలిపి నిచ్చెన, ఈ చాండాల పొడిని ఆ శుద్ధుడైన దేవుడిని కలిపిన నిచ్చెన. ఆ చివర దేవుడు, ఈ చివరి పని మాలినోడు, ఈ మోసగాడనే యాకోబుగాడు, పైనేమో దేవుడు. హల్లెలూయా. నిచ్చెన ద్వారా మాట్లాడే దేవుడు, ఆ నిచ్చెన క్రీస్తు. హల్లెలూయా. ఆ నిచ్చెన ఎవరు? క్రీస్తు. నతానేల్ గారు, ఈ నిచ్చెన ఏమై ఉంటుందా? ఈ దేవదూతలు యాకోబు గారి దగ్గరికి వచ్చారు, ఈ పుస్తకాలు, నవల్స్, డిటెక్టివ్లు, అందులోకి ఇప్పుడు దయ్యాలకు ఫోర్స్ ఎక్కువైపోయింది, గుడ్లన్నీ తీసేసి గంతులు వేస్తున్నాయి, కొరివి దయ్యాలన్నీ, అయ్యో కోలాటాలు ఆడుతున్నాయి, అమ్మ టీవీలో బలిగ్గా అమ్మత్తిగా వేస్తున్నాయి, మీ బతుకంతా చెరిపేస్తున్నాయి, మీ సంసారానికి నిప్పెట్టేసినాయి, ఇక పెళ్లిని అంక చూడడం, ఆ బొమ్మలు అంకే చూసుకుంటాడు, ఆ బొమ్మలు ఎక్కడున్నాయి, తోలు బొమ్మలు ఎక్కడున్నాయి అని బదలమ్మడు పడతాడు, మీ కొంపకి నిప్పెట్టేసినాయి దయ్యాలు, ఈ టీవీలు, ఈ భూత పుస్తకాలు, ఈ రోత సాహిత్యం మీ కొంపకి నిప్పెట్టి తల్లో, ఈ భూత పుస్తకాలన్నీ తగబెట్టండి, మీ భూత పుస్తకాలన్నీ కాల్చేయండి, అప్పుడు కానీ నీ సంసారం నిలబడదు, లేకపోతే తగిలిపోద్ది, నీ పనికి అవసరం తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక నీకు దిక్కే ఇంతే సంగతిలో జాగ్రత్త. చెడు పనులు, బూతు పనులు, రోత సాహిత్యం, పాడు సాహిత్యం విడిచిపెట్టి, ప్రభు నేను పాపిని, నేను అపరాధిని, నన్ను క్షమించు అని యేసయ్య మాట్లాడుతుంటే ఆ నిచ్చిన వైపు చూస్తే నీకు రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా, ఎంత అద్భుతం, హల్లెలూయా. నేను అనుకున్నా ఆ నిచ్చిన ఎస్కలేటర్ లాగా ఉందని, ఇప్పుడు కొత్తది ఈ ఎలక్ట్రానిక్స్ ఎక్కువైనాక ఇప్పుడు గమ్మ జరుగుతుంది, మనం ఏమి నిచ్చిన వేసుకుని మేళ్ళ ఎక్కలెక్కర్లా, ఆ లిఫ్ట్ వస్తుంది, ఆ లిఫ్ట్ కిందే ఉండదు, ఎక్కమంటది బట్టన్ ఇతను నొక్కితే చాలు తెలుసుకుంటుంది, ఆ లోనకి ఎక్కే బట్టన్ ఇల్లు పై తీసుకోదు, నువ్వు నడవక్కర్లేదు, చెమట కార్చక్కర్లేదు, కన్నీళ్ళు ఏడవక్కర్లేదు, నాలాడి ముసలోడు అయితే ఒక్కొక్క మెడికి ఎట్లా, జబ్బుంటే ఏ ఉపశమ ఉంటే ఏ బీపీ ఉంటే, అయ్యి పాదిరి గారు నువ్వు ముసలోడు అయిపోయా, మెట్లు ఎక్కకూడదు, కిందే తిరగాలి, కిందే పడుకోవాలి, ఇప్పుడు పడుకునే ఉండాలి అని డాక్టర్ గారు నాకు ఎద్వైతిస్తాడు. ఇప్పుడు కొత్త నిచ్చిన వచ్చేసి ఏసయ్య నిచ్చిన, ఏసయ్య పంపిణీ నిచ్చిన కూర్చున్నామని అమాంతంగా దేవలోకాన్ని తీసుకోవాలి. ఆ దేవుడికి కావాలని చూడాలనుకున్నాడా, అమాంతంగా దిగుచేస్తాడు క్షణంలో పడుతుంది. హల్లెలూయా. పరలోకమును భూలోకమును కలిపిన నిచ్చెన, పాపిని దేవునితో సంధింపజేసిన నిచ్చెన, చాండాలపు మోసగాడిని, దుర్మార్గుని, స్కీమ్ గాడిని, దుర్మోసంతో డబ్బు సంపాదించాలని ప్రయత్నించేవాడిని దేవుడితో సంధింపజేసిన నిచ్చెన. దేవునికి స్తోత్రం. ఆ నిచ్చెనే సిలువ. హల్లెలూయా. ఆ నిచ్చెనే సిలువ. సిలువలో యేసయ్య ఎత్తబడ్డాడు, నికోదేం గారు వచ్చాడు, అందరికి దర్శి రాత్రుళ్ళు వచ్చాడు, ప్రభు దగ్గర పగలు రాలేదు, తీరిగ్గా ఉంటుంది, బాగా తీరిగ్గా వాక్యం వినాలని వచ్చి ఉంటాడని కూడా అనుకోవచ్చు మనం. ఏది మీరు ఇప్పుడు పగులు ఎక్కువ మంది రాకుండా రాత్రుళ్ళు ధ్యానం తీరిగ్గా ఉంటుంది, చల్లబడి ఉంటుంది, ముసలోళ్ళ ఎండలో ఏమి వెళ్తాంలే, సాయంకాలం చల్లగా వెళ్ళి ఆయన ఎంతసేపు చెప్తే అంతసేపు వినొద్దాం అన్నట్టు అని ఎక్కువ దేవుడు రాత్రిపూట వచ్చాడు. అయ్యా దేవుడు రాజ్యంలో చేరాలంది, ఏం చేయమంటావా, నువ్వు తిరిగి పుట్టాలి అన్నాడు. ఏంటి అంటాడు ఏసయ్యా, ముసలోళ్ళు మనం ఎట్టాలి కదా, అమ్మ కడుపులోకి అమ్మ ఊరుకుంటుందా, మన వల్ల వద్దా, ఓరి పిచ్చోడు అది కాదురా, ఆత్మమూలంగా పుట్టాలి అన్నాడు. నీకు అర్థమయ్యేటట్టు చెప్తానన్నాడు యేసయ్య. మోషి అరణ్యములో సర్పముని ఎలాగు ఎత్తినో అలాగుని ఈ మనుష్య కుమారుడు ఎత్తబడాలి, ఆయన వైపు చూచిన వానికి జీవం కలుగుతుంది. హల్లెలూయా. మార్పు కలుగుద్ది. ఓ దేవుడిని తిట్టడం మొదలెట్టారు, మోషే మేస్త అనగడం మొదలెట్టారు, మీ సచివుడు మమ్మల్ని ఐగుప్తుల దేశంలో ఉంచకుండా కొత్త మతంలో కలిపాడు, అయ్యో క్రిస్తాన మతంలో కలిపాడు, అరిజినల్ ఫండ్ మనకు రావడం లేదు, మన పిల్లలకు స్కాలర్షిప్ రావడం లేదు, నా కొడుకులు ఇంజనీర్లు అవడం లేదు, డాక్టర్లు అవడం లేదు, దళితులుగా మారిపోతే బాగుంటుంది, క్రిస్తాన మతం కీర్తాన మతం తీసి క్రిస్తానది గోదావరి కలిపేద్దాం, నేళ్లో కలిపేద్దాం, మళ్ళీ శుద్ధి చేసుకుందాం, పేరు మార్చుకుందాం, మేరెమ్మ తీసేసి మారెమ్మని పెట్టేసుకుందాం, ఏలీది గారు తీసేసి ఎల్లయ్య పెట్టేసుకుందాం, పిల్లలందరూ హరిజనులు, మాలా మాది గారిని రాసేసుకుందాం, ఫండ్ గవర్నమెంట్ మన ఓ మోక్షంలో చేర్చేస్తుంది అనుకుని దగ్గపడి చాలా మంది మతం మారి హరిజనులు అయిపోయారు. ఎక్కేశారు కొండలో, ప్రైమ్ మినిస్టర్ అవుతాం అనుకున్నాడు ఒకడు, ఎంపీని అవుతానన్నాడు ఒకడు, పిలక చుట్టెట్టుకున్నాడు ఇంకొకడు, బొట్టెట్టుకున్నాడు ఇంకొకడు, దళితున్నాడు ఇంకోడు, యేసుప్రభు సిలు తీసి అవతల పడేసి, బా యేసుప్రభు బొమ్మలన్నీ తీసి అవతల పడేసి, దయ్యాల్ని కొరుగు దయ్యాల్ని కోతుల్ని ఆంబోతుల్ని ఎద్దుల్ని దేవుడని పూజలు పెట్టి మాట ఏమొచ్చింది ఏమొచ్చిందమ్మా? జాగ్రత్త, మోసపోకండి. దేవుడు మిమ్మల్ని పైకి తేవాలి కాని ఈ దగా సర్కారులు మమ్మల్ని పైకి తెస్తారంటే దగాకోరులు మాటల మీద ఏనద్దు. దగాకోరు సర్కారులు పైకి తేరు, దేవుడు మన పైకి తేవాలి. సజీవుడని యేసు మన పైకి తేవాలి. రక్షణ ఇచ్చేవాడు ఆయన, పైకి తెచ్చేవాడు ఆయన. నీవు చింతించి నీవు దేవుణ్ణి విలువేసి దేవుణ్ణి అమ్మివేసి యోధాయిష్కర్యస్ అనుకున్నాడు, సంపాదించి చాలా యేసు ప్రభుకే బేరం పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఎదిగో ప్రధాన యాజకులారా, పెద్దలారా, మీరు యేసు ప్రభుని పట్టుకోవాలంటే మాట్లాడుకున్నారా? ఆ 12 మంది ఓటిగానే ఉంటారయ్యా, ఎవడు యేసు ప్రభు కాదో మీకు అర్థం కాదయ్యా. నేను ఆయన ఏమిస్తా చెప్పండి, దారం దాల్చున్నాను. వాళ్ళు అన్నారు బానిసోడు డబ్బు ఇద్దాం అనుకుని 30 సరిపోతాడు. ఈ పనికి మాలినోడు 3000 అడిగి తిట్టినాడు అవునా? దాంతోనే ఇది కక్కుర్తి. ప్రభు యొక్క మహిమ తెలియక ప్రభు నమ్మాడు, నమ్మాడు యేసుని అమ్మేసి నేను క్రైస్తవులు కాదని మళ్ళీ ఆ 2 అక్షరాల కులంలోకి 3 అక్షరాల కులంలోకి కలిసి వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తుని బేరం పెట్టేశారు పిల్లల చదువు కొరకు. గ్రీన్ కార్డా, గ్రీన్ కార్డా, పసుపు కార్డా, దేని కార్డు కోసం, దేనికో అన్ని ఒట్టిది మోసం. అరిజనులు ఉద్ధరిస్తున్నావు అమ్ము, అరిజనల్ ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు, అరిజనల్ ప్రెసిడెంట్ అయిపోతాడు, ఒట్టి మోసం అదంతా. వాటి వల్ల మనకి రక్షణ కలగదు, వాటి వల్ల మనకు ఉన్నత పదవులు దొరకవు. క్రీస్తులోకి రావాలి, రక్షణ పొందాలి, శుద్ధి పొందాలి, ప్రభుకి మీరు సమర్పించుకోవాలి, అప్పుడే మిమ్మల్ని దేవుడి పైకి తీయగలరు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నువ్వు లేచి మతం ఇచ్చిపెట్టేస్తే నేను గొప్పడైపోతానన్నాడు. ఆ దొంగ డబ్బు, ఆ దేవుని పవిత్రమైన డబ్బు దర్శకులు దాకానే కాల్ చేయడం, అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, ఈ డబ్బు నాకు వద్దు బాబో అని తీసుకువెళ్ళాడు. మొఠలు పడేసి ఇక నేను బతికితే లాభలు, మైండ్ చెడిపోయింది, క్రాక్ వచ్చేసింది, మెడ కుర్రెట్టుకుని పొట్ట మగిలి తెచ్చాడు. ఈ సంపాదించి దొంగ డబ్బంతా ఏమైందో చూసుకున్న తర్వాత జాగ్రత్త. క్రీస్తుని అమ్మేయకండి, క్రీస్తుని బేరం పెట్టకండి. ఆయన లోకరక్షకుడు. నువ్వు అమ్మితే అమ్మేవాడా, నువ్వు పట్టిస్తే దొరికేవాడా? పట్టించాడా? యేసుప్రభు నేను అప్పగిస్తాను, ఆయన ఎక్కడ ప్రార్థన చేస్తాడో తెలుసు, ఎక్కడ ఏ పొద్దు చాటునుంటాడో తెలుసు అని ప్లాన్ వేసి స్కీమ్ వేసి రోమా సర్కారు 100 శతాధి అధిపతిని, 100 మంది రోమా పోలీసుల్ని, దేవాలయపు బండ్రోతుల్ని, కత్తులు, దిమిటీలు, కొరడాలు, గొలుసులు, బళ్ళాలు అన్ని తీసుకుని రెడీ అయ్యారు. మనవాడు మాస్టర్ ముందు నడుస్తున్నాడు, యేసుప్రభుని అప్పగిస్తాను. వెళ్ళాడు ఆ గెత్సెమనే వరం, ఆ యెరూషలేము మహాపట్టణంలో. హల్లెలూయా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన ప్రతి మాట సత్యం. యెరూషలేము పట్టణం ఇప్పటికే ఉంది, యెరూషలేము కోట ఉన్నది, కిద్రోను వాగు ఉన్నది, ఒలీవల తోట ఉన్నది, గెత్సెమనే వనం ఉన్నది. హల్లెలూయా, ఒలీవల కొండ ఉన్నది, కల్వరి కొండ ఉన్నది. నేను నా భార్య స్వయంగా వెళ్లి చూచాం. అంతేకాదు అనేక మంది దేవుని బిడ్డలు వెళ్లి చూస్తున్నారు. దేవా, యేసయ్య చెప్పాడు యెరూషలేము దేవాలయం కూలిపోద్ది, అన్యజనులు ఆక్రమించుకుంటారు, అన్యజనుల కాలం సమాప్తమయ్యే వరకు మళ్లీ దేవాలయం కట్టబడదన్నాడు. ఇప్పుడు యెరూషలేము వెళ్ళండి, యెరూషలేము దేవాలయం లేదు, అన్యజనులు స్వాధీనం చేసుకున్నారు. వేరొక మతం యొక్క గుడి అక్కడ ఉంది, పేరు చెప్పను. ఆ గుడి ఎక్కడ ఉంది? బహుత్వంలో యేసయ్య దేవలోకం వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనుల కాలము ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీటెడ్ ముగింపు కాబోతుంది. యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడుతుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. బైబిల్లో ఉన్న ప్రతిది, ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి నది, ప్రతి పట్టణం, ప్రతి లోయ, ప్రతి తోట, ప్రతి కొండ, ప్రతి సరస్సు, ప్రతి విషయం సత్యం, సత్యం, సత్యం. హల్లెలూయా. ఇది లేదని చెప్పగలవాడు లోకములు ఎవడలేడు. నాస్తికులు బైబిల్ ఉత్తది ఒట్టి పితకతాన్ని నిరూపించి తంటాలు పడి బుర్రగొక్కున్నారు, క్రాక్ అయిపోయారు. కాని బైబిలే నిజ గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వకాలం రోమా ప్రభుత్వం వాళ్ళ ఆయుధ బలముతో, అంగ బలముతో క్రైస్తవ్యమును, సమూహాలను నాశనం చేయడానికి పరిశుద్ధ గ్రంథం బైబిళ్ళని జమ చేసి తగలబెట్టారు. రోమా ప్రభుత్వం ఖర్చులు జొలిపించారు, స్తంభాలకి కట్టి క్రైస్తవులు కాల్చేశారు, ప్రార్థనా మందిరాలు కూల్చేశారు. అయితే సర్వలోకం యేసు ప్రభు రక్షకుడు అని తెలుసుకునేటట్టు అయిపోయింది. దేవుని స్తోత్రం. రోమా రాజ్యం అంతా క్రైస్తవ రాజ్యంగా మారిపోయింది. హల్లెలూయా. హిట్లర్ మన చిన్ననాడు జర్మనీ దేశంలో హిట్లర్ బయలుదేరాడు.
యూదులు సమూల నాశనం చేస్తారు, క్రైస్తవ మతాన్ని రూపుమాపుతాను, బైబిల్ గ్రంథం లోకంలో లేకుండా చేస్తానన్నాడు హేర్ హిట్లర్. నాసిజం స్థాపించాడు, వేరే గ్రంథం రాశాడు. ఏమయ్యాడు వాడు? నాసిజం నాశనమైంది, వాడు ఆయుధ బలం తొలగిపోయింది, యూదుల్ని సర్వనాశనం చేస్తానన్నాడు. వాడు వాడి సైన్యం నాశనమైంది, యూదులు రాజ్యం మేలుతున్నారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూలోక సామ్రాజ్యాలు క్రైస్తవ్యమును రూపుడాపడానికి దేవుడు లేడనేటువంటి ప్రచారం చేశారు. ఏమైంది? దేవుడిని లేకుండా చేయడానికి మానవుడు సాధ్యమా? దేవుడు అంటే మత్తు మందురా, దేవుడు లేడురా అని ఎన్ని గ్రంథాలు రాసినా, ఎన్ని సాహిత్యాలు పెట్టినా, హల్లెలూయా హల్లెలూయా. అంతరాత్మ ప్రబోధిస్తుంది, నిన్ను సృష్టించిన దేవుడున్నాడు, నిన్ను పుట్టించిన దేవుడున్నాడు, నిన్ను పోషించే దేవుడున్నాడు, నిన్ను కాపాడుచున్న దేవుడున్నాడు. ఆయన రక్షకుడిగా లోకాలలో వెలిశాడు, ఆయన సిలువలో యజ్ఞమయ్యాడు. యేసయ్య అన్నాడు, ఎవడును నా ప్రాణమును తీయజాలడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకునేటకు. ఈడన్నాడు ఈ మోసగాడు, ఈ శిష్యుడు, నేను అప్పగిస్తాను యేసు. పెద్ద మొత్తాదిలాగా బయలుదేరాడు, వస్తాదిలాగా బయలుదేరాడు. రెండు రావంట లీడర్, గ్యాంగ్ లీడర్, దొండగులకి లీడర్ గా బయలుదేరాడు. తోటంతా ఎత్తుకుతున్నాడు, అటు వెళ్ళు, డీటెయిల్లో డీటెయిల్లో యేసు ప్రభు ఎక్కడ కనుక ఎవరా పెద్దలు 30 రూపాయలు తీసుకుని చూపిస్తాను పట్టిస్తానని మమ్మల్ని తెగ డిప్పుతున్నా వెంటనే తిట్టే ఉంటారు వాళ్ళు. యేసు ప్రభుకి కాయం చూసుకున్నాడు యేసు ప్రభు. ఈ గడియారం కాదు, పస్కా గొర్రె వధించబడవలసిన టైం ప్రకారం ముందు పనులన్నీ అవ్వాలి. ఈ పిచ్చోళ్ళు ఇంకా నన్ను పట్టుకోకుండా తిరుగుతున్నారని, మీరు ఎవరిని వెతుకుతున్నారు అన్నాడు. ఎవరయ్యినా అనుకుని, నజరేయుడైన యేసు నిన్నే అన్నాడు ఎవడన్నా చెప్పండి, నిన్నే అన్నాడు ఎవడన్నా? ఈ డబ్బు తీసుకున్నా దగ్గా కోరాడు అన్నాడా? అడన్నాడా? నిన్నే అన్నాడు. అయ్యా నజరేయుడని యేసును, నేనే ఆయన. నేను అనుకుంటా ఆ యేసయ్యా నేనే ఆయన అనగానే ఆ ముఖం ఎంతో ప్రకాశంతో తగ్గును మెరిసి ఉంటుంది. ఆ మెరుగు చూడగానే ఈ పనిమాళ్ళందరూ బోరగా పడిపోయారు, అందరూ బోరగా పడిపోయారు. యేసయ్యకి నవ్వు వచ్చి ఉంటుంది, పాపం పడిపోయారు, ఎంతమంది ముక్కులు చితికిపోయినాయో, ఎంతమంది బొగ్గల రాళ్ళు గుచ్చుకున్నాయో అనుకున్నాడేమో. మళ్ళీ లేపేశాడు, లేపేశాడు, బాగు చేసి ఉంటాడేమో. మళ్ళీ మళ్ళీ ఎత్తుకుతున్నారు, ఏసేడు 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 ఏసేడు. మళ్ళీ యేసు ప్రభు, టైం అవుతుంది, మీరు ఎవరిని వెతుకుతున్నారన్నాడు. అప్పుడేమన్నారు? అప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు? నిన్నే అన్నారా? నజరేయుడు యేసు, నేనే ఆయన. హల్లెలూయా, నేనే. హల్లెలూయా, నా దేవుడనే మాట, ఆయన నేనే, యేసును నేనే, నజరేయుడిని యస్సును నేనే, నజరేయుడిని యస్సును నేనే. నా సమయం వచ్చినది, నా శిష్యుని వెళ్లిపోనేవాడు, నన్ను బంధించండి, నన్ను తీసుకువెళ్ళండి. చెప్పాడు ముందే, నన్ను బంధిస్తారు, కొరడాలతో కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు, నా ముఖం మీద ఉమ్ము వేస్తారు, అన్ని జనుల కింద అప్పగిస్తారు. ఈ అన్ని జనులు అంటే రోమా సర్కారు. ఆ రోమా సర్కారు వాళ్ళ శిక్ష ఏంటంటే, సమాజానికి కీడు చేసే దుండగులను దండించేది సిలువ మరణం, సిలువ మరణం. ఆ భయంకరమైన సిలువ మరణానికి అప్పగిస్తారు. నేను మళ్ళీ 3వ రోజు లేస్తానన్నాడు యేసయ్య. హల్లెలూయా, ఆయన క్లియర్ గా చెప్పేశాడు, నా ప్రాణం ఇవ్వడానికి వచ్చాను, ఎవడు నా ప్రాణం తీయలేడు, మానవ పాప పరిహారార్థమై నేను యజ్ఞం అవడానికి వచ్చాను, మీ అపరాధములు క్షమించడం కొరకై. యెషయా ఏ ప్రవక్త అయితే నన్ను గుర్చి ప్రవచనాలు చెప్పాడు, పాపమెరుగని ఆయన మన కోసము పాపమాయను, ఆయన తనంతట తానే అపరాధ పరిహారార్థ బలిచ్చేయగా మనకు రక్షణ దొరికిన. హల్లెలూయా, యేసును చంపినది ఎవ్వరు కాదు, యేసు తనంతట తానే, తనంతట తానే ఆయన ఈ లోకానికి వచ్చింది, మానవ పాప పరిహారార్థమై దేవ గొర్రె పిల్లగా యజ్ఞమవడానికి వచ్చాడు, శాపగ్రస్తమైన శిలువ మరణం మీద తన ప్రాణము నర్పించడానికి యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యో నిన్ను చంపేశారా పనికి మళ్ళోళ్ళు? ఏమిని వేడాడు, యేసయ్యని ఎవడో చంపలేదు. నా కుమారుడా, నా కుమార్తె, ఇది నా శరీరం, మీ కొరకై నేను విరవబోతున్న నా శరీరం, నా పిల్లలారా ఇదిగో ఇది నా రక్తం, మీ పాప క్షమాపణ కొరకు నేను చిందించబోతున్న పరిశుద్ధ రక్తం. హల్లెలూయా, ఆ యేసయ్య సిలువకు వెళ్లి ఆ భారమైన సిలువను మోయుతూ ఆ 2 మైళ్ళు కల్వరి కొండ వరకు తడబడుతూ మోయలేకపోయినప్పుడు ఆ పల్లెటూరు వాడైన సిమయోను, సిమోను బలవంతం చేశారు. ఆయన సిలువ మోసి రక్షణ పొందాడు, వాడు కొడుకు రక్షణ పొందాడు, వాడు రూఫసు అలెక్సాండర్ కుటుంబం అంతా రక్షణ పొందింది. యేసయ్యను ముట్టుకున్నాడు, రక్షణ పొందాడు. అసలు యోహాను స్వయంగా యేసు సామాన్యమైన మనుష్యుడు కాడు, ఆయన దేవుడే.
దేవకుమారుడు మానవ కుమారుడుగా నరుడుగా దివికి భూమికి వచ్చాడు. సిలువలో యజ్ఞమయ్యాడు. ఆయన మళ్లీ భూలోకానికి త్వరగా రాబోతున్నాడు. ఆ దేవగొర్రె పిల్ల ద్వారానే లోకానికి శాంతి, 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 మానవ హృదయానికి శాంతి, కుటుంబములో శాంతి, దయ్యాల నుండి విడుదల, ఆరోగ్యం, ఆశీర్వాదం. ప్రిలారా, ఈ రాత్రి మీరు ప్రభు సమర్పించుకుంటారా? క్రీస్తు రక్తంలో కడగబడతారా? అయ్యా, నా జీవితం చాలా మైలైందండి, మురికైపోయి డాగులతో ఉన్నానండి, యేసయ్య రక్తంలో నేను కడగబడాలని కోరుతున్నాను, నా పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నానన్న వాళ్ళు చెయ్యెత్తండి, మీ కొరకు నేను ప్రార్థన చేసి కూర్చుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. బిడలారా, సోదరులారా, ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆ గొర్రె పిల్ల అయిన యేసు వైపు మీరు చూడండి, నా వైపు చూడవద్దు, మనుషుల వైపు చూడవద్దు, దైవజనుల వైపు చూడవద్దు. యేసు, యేసు, యేసు. అదిగో పరలోకములో మనము చూడగా సింహాసనమందు గొర్రె పిల్ల నిలిచి ఉండుట నేను చూచితేల్లెల్లుయా. ఆ దేవగొర్రె పిల్లే దేవలోకములో సింహాసనములో, ఆ దేవగొర్రె పిల్ల ద్వారానే లోకానికి రక్షణ, లోకానికి శాంతి, లోకానికి ఆశీర్వాదం, లోకానికి విడుదల, లోకానికి దీవెన. యేసు లేకుండా దీవెన లేదు. తండ్రి, ఈ బిడలు నీ చేతులెత్తారు నాయన, వారి పేరు, వారింటి పేరు, వారి ఊరు నీకు తెలుసు నాయన, వారి ఇంటి అడ్రస్ నీ జీవగ్రంథంలో రాయినాయన, వారి హృదయాలు నీకు ఇస్తున్నారు, నీ పరిశుద్ధ రక్తములో వారి పాపములను నీకు కడిగివేయి. దేవా, పాపినైన నన్ను కరుణించుమని ఒక్క మాట వారు ప్రార్థించారు నాయన, నీవు విన్నావు నాయన, క్షమించావు నాయన, మన్నించావు నాయన, జీవగ్రంథములో ఇప్పుడే ఆ పేరు రాసేయి నాయన, ఆశీర్వదించి వారి గూళ్లకు క్షేమంగా పంపండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తోత్రం చేసి అడుగుతున్నాం పరమతండ్రి. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసు రక్షకుని కృపయు, పరిశుద్ధాత్మదేవుని దీవెనయు, సమాధానమును, ఆశీర్వాదమును, అభిషేకమును బిడలారా మీకు నిరంతరము తోడయుండునుగాక. ఆమేన్.